నమో నమశంకర పార్వతీభ్యాం. కార్తీక మాసం ఈనాటి నుంచి ఆరంభమవుతున్నది. ఆ మాసాన్ని కార్తీకము అనాలి, కార్తీకము అని దీర్ఘం తీయకూడదు. నాకు కార్తీక సమో మాస అంటే కార్తీక మాసముతో సమానమైన మాసము ఈ చరాచర జగత్తులో మరొకటి లేదు. మాసాలలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది, వైశిష్ట్యం ఉన్నది. ఆ కార్తీక మాస వైభవం గురించి ఈరోజు నుంచి వరుసగా ఈ మాసమంతా చెప్పుకుందాం. మన మాసాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయి? పూర్ణిమ ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రానికి ఆ పూర్ణిమకి ఉన్న సంబంధాన్ని బట్టి మాసం ఏర్పడుతుంది. ఉదాహరణకి మాసాలలో మొదటి మాసం చైత్రమాసం. చిత్ర అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే, పూర్ణిమ నాడు ఏముండాలి, చిత్త నక్షత్రం ఉంటే, చిత్తనే చిత్ర అని అంటాం కనుక చైత్రమైంది. పూర్ణిమ నాడు విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం. జ్యేష్ఠ అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది ఏమవుతుందన్నమాట, జ్యేష్ఠమాసం అవుతుంది. అంటే చంద్రుడు, పూర్ణచంద్రుడు, పూర్ణిమ చంద్రుడు ఆ నక్షత్రంలో ఉండాలని అక్కడ అంతరార్థం. పూర్వాషాఢ కానీ లేక ఉత్తరాషాఢ నక్షత్రాలు, ఈ రెండింటిలో ఏవైనా సరే ఇటు ఆషాఢం అనమాట, అది పూర్వాషాఢ అవ్వచ్చు ఉత్తరాషాఢ అవ్వచ్చు, అది పూర్ణిమ నాడు ఉంటే అది ఆషాఢమాసం. శ్రవణం అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే శ్రావణమాసం. పూర్వభాద్ర కానీ లేక ఉత్తరాభాద్ర కానీ పూర్ణిమ నాడు ఉంటే అది భాద్రపద మాసం. అశ్విని నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఆశ్వీజమాసం. కృత్తిక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే, కృత్తికలో పూర్ణచంద్రుడు ఉన్నాడు కనుక కార్తీకము అన్నారు దానిని, అదనమాట అలా వచ్చింది కార్తీకం. మృగశీర్ష నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే మార్గశీర్షం. పుష్యమి నక్షత్రం కనుక పూర్ణిమ నాడు ఉంటే పుష్యమాసం. మఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే మాఘమాసం. ఇక ఉత్తర ఫల్గుని లేక పూర్వ ఫల్గుని, రెండున్నాయిగా, పూర్వ ఫల్గుని పొబ్బ అంటాం, ఉత్తర ఫల్గుని ఉత్తరాన్ని పిలుస్తాం దాన్ని కూడా మనం. ఈ రెండు నక్షత్రాలు పూర్ణిమ నాడు ఏదైనా ఒకటి ఉంటే అది ఫాల్గుణ మాసం. ఇది మన మాసములకి పేర్లు రావడానికి మూల కారణం. ఇప్పుడు మూడవ నక్షత్రం కృత్తిక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే, పూర్ణచంద్రుడు అందులో ప్రవేశిస్తే కృత్తికలో, దానికి కార్తీకం అని పేరు వచ్చింది. ధర్మార్థ కామములనే మూడింటినీ కూడా ఇచ్చే ఏకైక నక్షత్రం కృత్తిక. ఈ కృత్తిక నక్షత్రం సుబ్రహ్మణ్యస్వామి అంతటి వాడికి జన్మనిచ్చిన పవిత్ర నక్షత్రం. అందుకే మాసాలలో ఈ కార్తీక మాసానికి ఇటు సుబ్రహ్మణ్యానుగ్రహం, విఘ్నేశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం అన్ని అనుగ్రహాలు ఉన్నాయి. ఎందుకు కార్తీక మాసముతో సమానమైన మాసము లేదన్నారో, మనకి స్కాంద పురాణంలో, మళ్ళీ వాళ్ళు వీళ్ళు రాసిన పురాణాలకు అవసరమండి ఇవన్నీ, వేదవ్యాస మహర్షి రాసిన పురాణాలలో ఒక పురాణం స్కాందం, అందులో కార్తీక మహిమ ఉన్నది, కార్తీక వైభవం ఉన్నది. మన ప్రతి మాస వైభవాలు వ్యాసుడే ఇచ్చాడు. మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణములనే పేరుతో వేదవ్యాసుల వారు 18 పురాణాలు మనకిచ్చారు. అందులో స్కాంద పురాణంలో కార్తీక మాస మహిమ, వైశాఖ మాస మహిమ, మాఘమాస మహిమ, ఈ మూడు మాసాల యొక్క సంపూర్ణ మహిమను ఆయన అందించాడు. కార్తీక మాస మహిమంతా కూడా దాదాపుగా 4000 శ్లోకాలలో 30 అధ్యాయాలలో అందించాడు ఆయన. అందులో ఇప్పుడు మనం మొదటి అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఒకప్పటి మాట, వశిష్ఠ మహర్షికి ఒక గొప్ప యజ్ఞం చెయ్యాలి అని పేరు, సంకల్పం కలిగింది. ఆ యజ్ఞానికి ఏమని పేరు అన్నమాట, లోక ఉపకార యజ్ఞం, లోకోపకార యజ్ఞం. యజ్ఞమునకు పేరు పెట్టడమే లోకోపకార యజ్ఞం, లోకశ్రేయోదాయక యజ్ఞం అని పేరు పెట్టాడు ఆయన. ఆయన కాలంలో కొద్ది రోజుల పాటు కరువు వచ్చింది. ఈ కరువు తొలగాలి, ప్రజలందరికీ సకాలంలో వర్షాలు పడాలి, భూగర్భ జలాలు పెరగాలి, పంటలు పండాలి, పాడి ఉండాలి, భూమి సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి. అందుకని విశ్వశ్రేయ యజ్ఞం చెయ్యాలనుకున్నాడు. విశ్వశ్రేయో యజ్ఞం, లోకశ్రేయో యజ్ఞం, లోకానికి క్షేమం కలిగించే యజ్ఞం చెయ్యాలనుకున్నాడు. లోకక్షేమం కోసం చేసే యజ్ఞములు ఎప్పుడు? కార్తీక మాసంలోనే చెయ్యాలి. అందుకే ఆయన ఏం చేశాడు, దసరాలు పూర్తయ్యాక, విజయదశమి పూర్తయ్యాక ఏకాదశి నాడు బయలుదేరి తన శిష్యులు 1000 మందిని వెంట పెట్టుకుని మిథిలా నగరానికి వెళ్ళాడు. మిథిలా నగరాన్ని ఆ సమయంలో జనక మహారాజు పరిపాలిస్తున్నాడు. జనకుడికి రాజ ఋషి అని పేరు. వైరాగ్య సంపన్నుడు ఆయన. ఎన్ని సంపదలున్నా సంపదల మీద వ్యామోహం లేనివాడు. ధర్మాన్ని తూచా తప్పకుండా పరిపాలిస్తాడు. ధర్మ కర్మ కఠినుడు అని పేరు ఆయనకి. ఇంకా ధర్మం దగ్గర కఠినంగా ఉంటాడు. తప్పు చేస్తే తనను తానైనా శిక్షించుకుంటాడు. యమధర్మరాజు లాంటి వాడు ధర్మ విషయంలో. అందుకే ఆయన్ని బ్రహ్మర్షి, రాజర్షి, రాజయోగి, అవధూత అని పిలిచేవారు. జనకుడు సామాన్యుడు అండి. సుకుడంతటి వాడికి బోధ చేసిన వాడు ఆయన. సీతాదేవి కన్న తండ్రి ఆయన. శీరధ్వజుడు అని కూడా పిలుస్తారు ఆయన్ని. అటువంటి మహానుభావుడు మిథిలా నగరాధీశ్వరుడి దగ్గరికి, జనక మహారాజు దగ్గరికి. జనక మహారాజు గారు అనేవాడు, ఆ వంశంలో అందరికీ ఆ పేరు వస్తుంది. ఆయన అసలు పేరు శీరధ్వజుడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠుడు. అందుకే వశిష్ఠుడిని చూడగానే ఆహా, విశిష్ఠుడు వచ్చాడని జనక మహారాజు తన పరివారంతో ఎదురేగి ఆయనకి స్వాగతం చెప్పి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమెత్తులుకుని గోవుని దానమిచ్చి ఆసనం మీద కూర్చోబెట్టి మధుపర్కం ఇచ్చి ఎన్నో రకాలుగా గౌరవించి ఆ తర్వాత వినయంగా ఆయన దగ్గర కూర్చున్నాడు. పెద్దలు ఇంటికి వస్తే వాళ్ళని ఎప్పుడూ కూడా గౌరవించి తీరాలి. పెద్దలకు ఒక్కసారి వినయంగా సాష్టాంగ నమస్కారం చేసినటువంటి వాడికి ఆనాటి వరకు ఉన్న సకల దోషాలు పోతాయి. మహానుభావులు రాగానే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలండి. ఇప్పుడు మాబోటి వాళ్ళం ఎవరినైనా ఆశీర్వదించడానికి వాళ్ళ పెళ్ళిళ్ళలోకి వెళ్ళామంటే వాళ్ళకి పూర్వజన్మ యోగం అది. ఎన్ని జన్మల యోగం లేకపోతే ఎక్కడ ఏమీ పుచ్చుకొని ఆహారం పుచ్చుకోకుండా కఠోర నియమాలతో ఉండే మాబోటి వాళ్ళం గురువులం వాళ్ళ దగ్గరికి వెళుతున్నామంటే యోగం కదా. సాధారణంగా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం, వెళ్ళాము అంటే అవతల వాళ్ళకి ఉపకారం చేయడానికి. తక్కిన వాళ్ళు భోజనాల కోసమో, కీర్తి కోసమో, ధనం కోసమో, ఇంకో దానికోసమో వెడతారు. కానీ ఋషులు, యోగులు, పీఠాధిపతులు కేవలం అవతలి వారిని ఆశీర్వదించడానికే వెడతారు. అందుకే వాళ్ళు వచ్చారు అంటే వెంటనే సాష్టాంగ నమస్కారం చెయ్యాల్సిందే, మళ్ళీ వెనుదిరిగి చూడకుండా దండం పెట్టవలసిందే. అందుకే జనక మహారాజు గారు వినయంగా నమస్కరించి ఆ తర్వాత ఆయన అనుజ్ఞ తీసుకుని కూర్చుని అప్పుడు వినయంగా ఏమని ప్రార్థించాడు, మహాత్మా ఎక్కడ నుండి ఎక్కడికి వెడుతూ ఇక్కడికి వచ్చారు? మహానుభావులు కాలక్షేపం కోసం ప్రయాణం చెయ్యరు. ఏదో లోకశ్రేయస్సుని చేకూర్చే పనిని తలపెట్టి మాత్రమే మీ బోటి వారు ప్రయాణం చేస్తారు. అందున మీలాంటి వాళ్ళు మాలాంటి గృహస్థాశ్రమాలలో, రాజ్యపాలనలో, ఇంకా లౌకిక కార్యాలలో ఉన్నవారి దగ్గరికి వచ్చారంటే కారణం మంగళం చేకూర్చడానికి, మాకు లోకానికి శుభం చేకూర్చడానికే మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇంతకీ ఏం పని మీద వచ్చారో చెప్పండి, మీరు ఆజ్ఞాపిస్తే ఏ పనైనా చేస్తానడగానే ఆయన మందహాసం చేసి చిరునవ్వు నవ్వి మనస్ఫూర్తిగా దీవించి ఆ తర్వాత అన్నాడు, మహారాజా ఈరోజు నేను వచ్చిన రోజు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ఏకాదశి, విజయదశమి తర్వాతి దినం. నిన్నటి వరకు వైభవంగా అమ్మవారిని మేము పూజించాం. అవభృత స్నానం చేసి పొద్దున్నే బయలుదేరి మహావేగంగా నీ దగ్గరకు వచ్చాం. మరి కాసేపట్లో సూర్యాస్తమయం కాబోతున్నది. సంధ్యావందనం అవి కూడా నీ దగ్గరే చేసుకుందామని వచ్చాను. అన్నిటికీ మించి నేను వచ్చిన ప్రధాన కారణం రాబోయే కాలంలో ఒక యజ్ఞం చెయ్యాలని సంకల్పించడమే. మరికొద్ది రోజులలో దీపావళి పూర్తయిన తర్వాత మహాలక్ష్మీదేవిని ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు పూజిస్తాం. ఆ పూజించిన తర్వాత ప్రతిపత్తిది ప్రారంభమవుతుంది, కార్తీక మాసం ఆరంభమవుతుంది. ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు లోకశ్రేయస్సు కోసం ఒక యజ్ఞం చెయ్యాలని సంకల్పించాను. కార్తీక మాసం మాసాల్లో కల్లా చాలా గొప్పది. ఆ మాసంలో చేసే యజ్ఞం ఉత్తరోదులలో చేసే యజ్ఞం కంటే అధిక ఫలితం ఇస్తుంది. ప్రస్తుతం లోకమంతా సరి అయిన వర్షాలు లేక, ఆ వర్షాలు కూడా కురవలసిన కాలంలో కురవక, భూమి మీద జలాలు లేక ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇక మీదట సకాల వర్షాలు కురవాలి, అకాల వర్షాలు కురవకూడదు. భూమి పంటలతో పాడితో పులకించాలి, ప్రజలంతా ఆనందంతో ఉండాలి. దానికోసం విశ్వశ్రేయో యాగం చేయాలని తలపెట్టాను. ఈ యాగం కార్తీక మాసంలో చేస్తే మంచిది. అది కూడా నైమిషారణ్యంలో చేద్దాం అనుకుంటున్నాను. నైమిషారణ్యంలో నెలలాళ్ల పాటు ఒక గొప్ప యజ్ఞం చేయాలంటే ఎంత ఖర్చు ఉంటుంది? ఆ ఖర్చుకు కావలసిన ధనం నిన్ను అడిగి తీసుకెళ్ళడానికి వచ్చాను. డబ్బిచ్చేవాడు చాలామంది ఉన్నారు, వశిష్ఠుడికి అడిగితే ఎవరెవరు, కానీ పవిత్ర ధనంతో చేయాలనుకున్నట్టయన. మనకిక్కడ ఒక అనుమానం రావాలి, అసలు వశిష్ఠుడు దశరథ మహారాజు గారి కులపురోహితుడు కదా, ఆయన ఎందుకు అడగలేదని. అప్పటికింకా దశరథ మహారాజు గారికి పుత్ర సంతానం లేదు, పుత్ర సంతానం కావాలని అలమటిస్తున్నాడు ఆయన. కోరిక ఉన్నవాడి దగ్గర డబ్బు తీసుకోకూడదట, విశ్వశ్రేయోయాగం చేసేవాడు, అది గొప్పతనం. ఇక్కడే మనకు అనుమానం, ఏమి అనుమానం లేకుండా ఉండడానికి కార్తీక పురాణంలో, స్కాంద పురాణంలోని కార్తీక వైభవంలో వ్యాసుల వారు ఒక మాట చెప్పారు. ఏమని, దశరథుడికి ఆడపిల్ల శాంత తప్ప మరొక సంతానం లేదు, అప్పటికి జనకుడికి సంతానం లేదు, సంతానం లేని కారణం చేత పోని దశరథుడిని అడగలేదా అంటే సంతానంతో సంబంధంలా. దశరథుడికి పిల్లలు లేరు, జనకుడికి పిల్లలు లేరు, కానీ జనకుడికి పిల్లలు లేరనే చింత లేదు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలో సంతానాన్ని చూస్తాడు ఆయన. ఆయనకి కోరికలు లేవు, కోరికలు లేని రాజఋషి దగ్గర మాత్రమే ధనం తీసుకోవాలి. దశరథుడు ఎంత గొప్పవాడైనా, అయ్యో నాకు పిల్లలు లేరు, మగపిల్లలు లేరు, నా తర్వాత వాళ్ళు లేరు, వారసులు లేరని ఒక బెంగ ఉందిగా మరి ఆయనకి, అంటే ఇంకా కోరికలు ఉన్నాయి ఆయనకి. పుత్ర వ్యామోహం ఉంది, వ్యామోహమున్నవాని దగ్గర సొమ్ము పుచ్చుకొని విశ్వశ్రేయో యాగం చేయకూడదు. దీన్ని బట్టి ఆలోచించండి ఆ యాగం ఎంత గొప్పదో. ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర డొనేషన్ తీసేసుకుని యజ్ఞాలు చేయకూడదు సొమ్మండి. అవతల వాడి సొమ్ము ఎటువంటి సొమ్ము అనేది తెలియదు, వాడికి ఏ కోరికలు ఉన్నాయో తెలియదు. దశరథుడు అంతటి మహానుభావుడు, రాముడు అంతటి వాడి తండ్రి దగ్గరికే వెళ్ళి డబ్బు అడగలేదంటే ఒక కోరిక ఉందని ఇంకా సామాన్యులు అడుగుతాడా? జనకుడో నిష్కాముడు, మాట వరసకు కూడా ఏ కోరికలు లేవు ఆయనకి, ఉంటే స్వీకరిస్తాడు లేదా పట్టించుకోడు. చాలా కష్టం అలా ఉండడం. ఒక రాజు తామరాకు మీద నీటి బొట్టిలాగా సంసారాన్ని నడపడం అంటే మాటల కాసుమా? అందుకే ఆయనకి అంత పేరు అన్నమాట. నీ దగ్గరకు అందుకే వచ్చాను, నిన్నే నేను యాచిద్దామని వచ్చాను, విశ్వశ్రేయో యాగం చేయడానికి నాకు కొంత డబ్బు కావాలి, ఆ డబ్బును ఇవ్వగలవా అన్నట్ట. జనకుడు తెల్లబోయి, ఇవ్వగలవా అని అడుగుతున్నారా? మీరు ఆజ్ఞాపిస్తే నేను, నా భార్య, ఈ సంపదలు, ఈ రాజ్యం అంతా మీకు రాసిచ్చేస్తాను, నాకంటూ వేరే సంపద ఉన్నదా? ఇదంతా మీలాంటి మహానుభావులు గురువుల యొక్క అనుగ్రహమే. ఇదిగో దేహం, ఇదిగో అర్థం, ఇదిగో సామ్రాజ్యం, ఇవన్నీ మీవే, ఇందులో మీకు ఏది కావాలో స్వేచ్ఛగా స్వీకరించండి, మొత్తం స్వీకరించండి అనగానే ఇవన్నీ నాకెందుకు, నాకు కావలసినది 1,00,000 నిష్కాసములు, అంటే 1,00,000 బంగారు నాణ్యములు. నాణ్యం అంటే ఆ రోజుల్లో 12 గ్రాములతోటి ఒక అచ్చు వేసేవారు. ఇప్పుడు మన రూపాయి బిళ్ళలు ఎలా ఉన్నాయి, 2 రూపాయల బిళ్ళలు ఎలా ఉంటున్నాయి, అలాంటి బిళ్ళల్ని ఆ రోజుల్లో కూడా ప్రింట్ చేశారు, ముద్రణ చేశారు, కానీ అవి బంగారు నాణ్యాలు. 12 గ్రాములు ఒక నాణ్యము చొప్పున అలాంటివి 1,00,000 నిష్కాసాలు కావాలి. నిష్కాసం అంటే 12 గ్రాముల నాణ్యం. అలాంటి నాణ్యం చాలా అపూర్వమైనది, ఆ నాణ్యంతో సామ్రాజ్యాలు కూడా కొనగలిగేవారు ఆ రోజుల్లో. అటువంటివి 1,00,000 కావాలట ఆయనకి. ఎందుకంటే విశ్వశ్రేయో యాగంలో బంగార దానం చేయడం, సువర్ణ దానం చేయడం చాలా అవసరం, బంగారాన్ని దానం చేసి తీరాలి. అందుకే ఆ యాగం సామాన్యులు చేయలేరు, బాగా డబ్బున్నవాళ్ళు, బంగారం ఉన్నవాళ్ళే చేస్తారు. ఆ బంగారం కూడా నిన్నే అడగడానికి వచ్చాను, నాకు 1,00,000 నిష్కాసాలు కావాలి, అంతకుమించి అక్కర్లేదని కానీ తప్పక ఇస్తానండి, 1,00,000 అయితే 2 కోట్లు తీసుకోండి పర్వాలేదు, దేవుడి దేవుల నా ఖజానా అంత సంపత్తు ఉన్నది, ఇప్పుడు నాకు ఒక చిన్న కోరిక ఉన్నది, ఈ యజ్ఞం కార్తీక మాసంలోనే చెయ్యాలన్నారు. చేసే ముందు మీరు ఇందాక ఏమన్నారు, నకార్తీక సమో మాసః, కార్తీక మాసముతో సమానమైన మాసం మరొకటి లేదన్నారు. అసలు ఎందుకు ఈ కార్తీక మాసానికి ఇంత విశిష్టత వచ్చింది, ఈ కార్తీక మాసంలో ఏం చెయ్యాలి, కార్తీక మాసంలో నెలలాళ్ళు ఏ రోజు ఏమి చెయ్యాలో, ఇవన్నీ మీరు రోజు ఒక్కొక్క విధానం ఉంటుందిగా, స్నాన విధానం, పూజా విధానం, ఇవన్నీ నాకు చెప్పండి, చెప్పి మీరు వెళ్ళిపోండి, ఆ కథల్ని నేను ఈ నెలలాళ్ళు మా నగరవాసులందరికీ తెలియజేస్తాను. అంటే కార్తీక మాసం రాకపోవడానికి ముందే కార్తీక పురాణం అంతా జనకుల వారు వశిష్ఠుని ద్వారా విన్నారు. సాక్షాత్ వశిష్ఠుడు చెప్పాడండి కార్తీక వైభవం. ఇక్కడే ఈ కార్తీక మాసానికి ఉన్న వైశిష్ట్యం మనకు అర్థమైపోతుంది. పురాణ రూపంలో రాసింది వ్యాసుడు, కథ చెప్పింది వశిష్ఠుడు. వశిష్ఠుడి యొక్క మునిమనవుడు వ్యాసుడు అంటే తెలుసుగా మీ అందరికీ. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. ఎంత గొప్ప శ్లోకం ఇది! భీష్ముడు అంతటి వాడు చెప్పిన శ్లోకం ఇది. వ్యాసం, వ్యాసుని గురించి నమస్కరిస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? వశిష్ఠ నప్తారం, వశిష్ఠుని యొక్క మునిమనువుడు. నప్తృ శబ్దమునకు మునిమనువుడు అని అర్థం. వశిష్ఠుని మునిమనువుడైన వ్యాసుని గురించి నమస్కరిస్తున్నాను. శక్తే పౌత్రం, శక్తి యొక్క మనవడు అనగా వశిష్ఠునికి 100 మంది కొడుకులు కదా. వశిష్ఠుడి పెద్ద కొడుకు పేరు శక్తి, అందువల్ల వశిష్ఠునికి మునిమనువుడు. వశిష్ఠుడి పెద్ద కొడుకు అయిన శక్తికో మనువుడు. శక్తి యొక్క కొడుకు ఎవరు? పరాశరుడు. అందుకే పరాశరాత్మజం, పరాశరుడు కొడుకు. అంటే ఇది పరంపర. వశిష్ఠుడు, ఆయన కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుడి కొడుకు వ్యాసుడు, వ్యాసుడి యొక్క కొడుకు శుకుడు. అందుకే శుకుడు తండ్రి, శుకుడు తండ్రి వ్యాసుడు. వశిష్ఠునికి మునిమనువుడు, శక్తికి మనువుడు, పరాశరుని కొడుకు, శుకునికి తండ్రి అయిన వ్యాసుని గురించి నమస్కరిస్తున్నాను. ఆయన తపోనిధి. తాతగారేమో, ముత్తాతగారేమో ఈ కథ అంతా చెప్పారు. ఆ చెప్పిన దాన్ని గ్రంథరూపంలో పెట్టిన వారు మునిమనువుడు వ్యాసుడు. అందుకే ఈ కథ అన్ని కథల్లోకి గొప్ప కథ అయిపోయిందిట. వ్యాసుడు ఎప్పుడూ వశిష్ఠుని తలుచుకోకుండా పురాణాలు రాయలేదు. మా అదృష్టం ఆ మహానుభావుడి మునిమనువుడిని నేను అని పైగా స్వయంగా చూశాడు కదా. వ్యాసుడు వశిష్ఠుణ్ణి ప్రేమించి పూజించాడు, ఆయన ఒళ్ళో ఉన్నాడు. సరే, శక్తిని పూజించాడు. పరాశరుడు ఎలాగో కన్న తండ్రి గనక ఆయన్ని పూజించాడు. యోగజాతకులు అంటారు ఇలాంటి మహానుభావుని. అటువంటి కథ ఇది. వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారు అడగ్గా వెంటనే అన్నాడు, లోకోపకారము కోసం, లోకములకు ఉపకారం చెయ్యడం కోసం నువ్వు అడిగిన ఈ ప్రశ్నకి నేను సమాధానం చెబుతున్నా విను. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసం ఏర్పడుతుంది. అంటే కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ప్రవేశిస్తే కార్తీకం ఏర్పడుతుంది. ఆ రోజు కార్తీక మాసం శుక్లపక్ష ప్రతిపత్తిథి అంటాం. కార్తీక మాసం ఆరంభమయ్యేది కార్తీక మాసంలో. కార్తీక మాసానికి ఆ పేరు చంద్రుడి వల్ల వచ్చింది. కానీ సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తే ప్రతిపత్తిది పాడ్యం మొదలవుతుంది. కార్తీక శుక్ల ప్రతిపత్తి మొదలుకొని అమావాస్య వరకు ఈ 30 రోజులు కార్తీక మాసం అని పిలువబడుతుంది. ఈ నెల్లాళ్ళు మానవుడికి ఒక యజ్ఞం లాంటి వ్రతం చెయ్యాలి అని బ్రహ్మదేవుడు అంతటి వాడు ఆజ్ఞాపించాడు. ఈ నెల్లాళ్లలో సూర్యుడి యొక్క కిరణములు, చంద్రుడి కిరణములు సమానముగా భూమిని తాకుతాయి. ఆ కాలంలో ప్రజల యొక్క మనస్సుకి ఆనందం కలుగుతుంది. దేవతలు ఈ కాలంలో భూలోకమంతా పర్యటిస్తారు. త్రిమూర్తులు 3 ఈ నెల్లాళ్ళు ఏది, సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం వల్ల, పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉండడం వల్ల సూర్యుడు, చంద్రుడు, త్రిమూర్తులు అందరూ భూలోక పర్యటన చేస్తారు. ఏకకాలంలో సకల దేవతలు తిరిగేటటువంటి కాలం ఇదే. అందుకే కార్తీక మాసం మొత్తం మాసాల్లో గొప్పది. ఎంతమంది ఒక్కసారి భూమికి ఒకేసారి రారు? పుష్కరాల్లో తప్ప ఒత్తప్పుడు రారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసంలో త్రిమూర్తులు తిరుగుతారు నెల్లాళ్ళు కూడా భూలోకంలో. సూర్యచంద్రులిద్దరూ ఏకకాలంలో తమ కిరణాలని ప్రసారం చేస్తారు. మొత్తం నవగ్రహాలు భూమండలంలో ఈ కాలంలో ప్రతి ప్రాణి ఇంటింటా ప్రవేశిస్తాయి. మొత్తం 3 కోట్ల నదులు ఉన్నాయి బ్రహ్మలోకంలో. ఆ నదులన్నీ స్త్రీ రూపం ధరించి భూలోకంలో ఉన్న జలములలో ప్రవేశిస్తాయి. ఆ జలం నదీ జలం అవ్వచ్చు, చెరువు నీరు అవ్వచ్చు, నుయ్యి నీరు అవ్వచ్చు, నూతి నీటిలో అయినా సరే మొత్తం మీద భూలోకంలోకి ఆ నదులన్నీ స్త్రీ రూపాలలో వచ్చి ప్రవేశిస్తాయి. అంటే ఆ కార్తీక మాసంలో మనం స్నానం చేస్తే అర్థం ఏమిటనమాట, బ్రహ్మలోకంలో ఉన్న నదులలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. అందుకే కార్తీక మాసంలో స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ప్రతి వ్యక్తి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. కార్తీక స్నానం అంటే సూర్యుడు ఉదయించడానికి కనీసం 1 గంట ముందు స్నానం చేయాలి. సూర్యోదయం అయ్యాక చేసే స్నానం అది కార్తీక స్నానం కాదు. తెల్లవారుజామున లేచి భక్తితోటి భగవద్ధ్యానం చేసుకుని, దంతధావనం వంటివి చేసుకుని, కాలకృత్యాలు తీర్చుకుని నదికి కానీ లేదా చెరువుకి కానీ వెళ్ళి, అవి లేకపోతే ఇంట్లో నూతి దగ్గరైనా సరే తలారా స్నానం చేయాలి. ఎప్పటికప్పుడు తాజా నీళ్ళలో స్నానం చేయాలి. సముద్ర స్నానం కూడా చాలా మంచిదండి ఈ కాలంలో. సంకల్పం చెప్పుకునే స్నానం చేయాలి ఈ కాలములో. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్తీక మాసంలో స్నానం ఎలా చేయాలో ఆ సంకల్పం ఏమిటో రాబోయే భాగాల్లో మనం ఎలాగో చెప్పుకుంటాం. కార్తీక మాసమే కాదు, అసలు ఎప్పుడు నదిలోకి వెళ్ళినా సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. చంచలాత్మకృతము సంకల్పరహితము అయినటువంటి స్నానాలు వ్యర్థమైపోతాయి కనుక. ఈ నెలాళ్ళు కూడా హరినామస్మరణ కానీ శివనామస్మరణ కానీ చెయ్యాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, సూర్యోదయానికి ముందే స్నానం చెయ్యాలి. అది కూడా తలకే స్నానం చెయ్యాలి. చేసిన తర్వాత విభూతి రేఖలు కానీ ఊర్ధపుండ్రాలు కానీ ధరించాలి. వారి వారి సంప్రదాయాలను బట్టి, ఇప్పుడు నిరంతర విష్ణు భక్తులు అనుకోండి, వైష్ణవులు అనుకోండి, వాళ్ళు ఊర్ధపుండ్ర ధారణ చెయ్యాలి. అదే శివభక్తులైతే విభూతి ధారణ చెయ్యాలి. విభూతిర్భూతిరైశ్వర్యం, విభూతి అన్నా భూతి అన్నా ఐశ్వర్యం అని పేరు. కార్తీక మాసంలో ఎర్ర బట్టల కంటే తెల్ల బట్టలు శ్రేష్టం. ధౌత వస్త్ర ధారణ చెయ్యండి అని చెప్పారు. ధౌతము అంటే తెలుపు. శుభ్రముగా ఉతికి ఆరవేసి ఆ బట్టలు ధరించాలి. గంజి పెట్టిన బట్టలు పొరపాటు కూడా కార్తీక మాసంలో కట్టుకుని పూజ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఉత్తర రోజుల్లో చక్క ఏం చేస్తాం మనం, లాల్చీలను పంచులు గంజి పెట్టించి చక్కగా ఇస్త్రీ చేయించుకు వాడతాం కదా. ఒక దేవతార్చనకి కార్తీక మాసంలో ఈ గంజి పెట్టినవి, అన్నం దానికి తగులుతుంది కనుక అన్నము నుంచి కదా గంజి పుట్టేది, అందువల్ల గంజి పెట్టకూడదు. ఉతికిన తెల్ల వస్త్రాలే ధరించి అర్చన చెయ్యాలి. సూర్యోదయం తర్వాత ఒకవేళ స్నానం చేస్తే సంపూర్ణ కార్తీక ఫలితం రాదు గనక, అప్పుడేం చేయాలి, కనీసం మరునాడైనా సూర్యోదయానికి ముందు లేచి వీడు స్నానం చెయ్యాలి. కార్తీక మాసంలో ఏ రోజు ఏ ఏ పనులు చెయ్యాలో ఆ పనులు, ప్రతిరోజు చెయ్యవలసిన పనులు, వీటన్నిటినీ వశిష్ఠుల వారు జనక మహర్షిని, జనకుడనే ఒక రాజర్షిని, రాజయోగిని శ్రోతగా చేసుకుని మనకు చెప్పాడు. వాటిని కనుక మనం శ్రద్ధగా విని తూచా తప్పకుండా ఆచరిస్తే సంపూర్ణ కార్తీక ఫలితం పొందుతాం. రెండవ రోజు కార్యక్రమంతో రేపు కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్వం.